जय गुरुदेव। ओम नमो भगवते वासुदेवाय। श्रीमद्भागवत महात्म्यं 51वां श्लोकं చెప్పుకుంటాం। ఇంకా ఎవరు చెప్తున్నారు? ఆమె బాల ఉవాచలోనే ఉన్నాం। ఇంకా ఆమె ఎక్కడి నుంచి 45వ శ్లోకం నుంచి చెప్తూనే ఉంది। ఎక్కడ దాకా చెప్పింది ఆవిడ? 54వ శ్లోకం దాకా చెప్పింది। కాబట్టి ఇప్పుడు 51వ శ్లోకంలో ఇంకా భక్తి నారదుల మహర్షుల వారికి ఏం చెప్పింది విందాం। ఆమె తన కష్టాలన్నీ చెప్పుకుంటోంది, తన దురవస్థను చెప్పుకుంటోంది, అచేతన స్థితిని, చేతనత్వాన్ని కోల్పోయి అచేతన అవస్థలో ఉన్న కొడుకుల యొక్క దురవస్థను గురించి చెప్తోంది। ఇంకా చెప్తోంది ఏమేంది? ఇమౌతు సైతావత్ర సుతౌ మే క్లిశ్యత శమాత్ ఇదం స్థానం పరిత్యజ్య విదేశం గమ్యతే మయా। స్వామి నారదుల మహర్షి, నా ముందే అలిసి సొలిసి నా పుత్రులిద్దరూ కూడా దుఃఖిస్తున్నారు, అందుచేత వాళ్ళు ఆ దురవస్థలను నేను చూడలేకపోతున్నాను, అందుచేత నేను ఈ స్థానాన్ని విడిచి వేరే చోటికి వెళ్ళదలుచుకున్నాను। వేరే చోటికి అంటే ఇక్కడ ఏం చెప్పారంటే విదేశం, ఇంకో దేశానికి వెళ్ళాలనుకుంటున్నాను అన్నది। ఇంకా ఏం చెప్పింది? 55వ శ్లోకము, జరఠత్వం సమాయాతో తేన దుఃఖేన దుఃఖిత సాహంతో తరుణి కస్మాత్ సుతౌ వృద్ధా విమౌ కుతః। వీళ్ళిద్దరూ కూడా ముసలి వాళ్ళు అయిపోయినారు, అంటే జ్ఞానము వైరాగ్యము, నేను దీనికి ఎంతో దుఃఖిస్తున్నాను, నేను యువతిగానే ఉన్నాను, తరుణిగానే ఉన్నాను, నేను ఇంత యవ్వనంగా ఉన్నప్పుడు నా ఇరువురు పుత్రులు ముసలివారైపోయారే। త్రయాణాం సహచారిత్వ ద్వౌ పరిత్యంకుతస్థితం ఘటతే జరఠ మాత తరుణౌ తనయా విధి। మేముగ్గురం కూడా ఎక్కడికి పోయినా ఏ ప్లేసుకు పోయినా సరే మేముగ్గురం కలిసి కలిసి వెళుతూ ఉండేవాళ్ళం। ఈ విపరీతం ఏంటి స్వామి? అసలు ఏం జరగవాలి? నిజంగా చెప్పాలంటే తల్లి ఎప్పుడైనా ముసలిదైపోతే కొడుకులు యవ్వనంతో ఉంటారు, ఇది లోక సహజం, ఇది ధర్మ న్యాయం, కానీ దీనికి విపరీతంగా ఉన్నది ఏంటి నా పరిస్థితి స్వామి? అత శోచామి చాత్మానం విస్మయావిష్టమానస వద యోగ నిధే ధీమన్ కారణం చాత్ర కిం భవేత్। దీనివల్ల ఎంతో ఆశ్చర్యంతో నా మనస్సు, నా చిత్తం, నా వాక్కు అంతా కూడా ఎంతో దురవస్థతో నేను శోకిస్తున్నాను స్వామి। మీరు పరమ బుద్ధిమంతులు, జ్ఞానవంతులు, ప్రజ్ఞావంతులు, మీరు మీలాంటి భూత భవిష్యత్ వర్తమానాలు చూడగలిగినటువంటి యోగ నిధులు ఈ పరిస్థితికి కారణమేంటో దయచేసి తెలపండి స్వామి అని చెప్పి ఆయన్ను నారదుల వారిని అమ్మాయి ఆమె భక్తి కోరు అడుగుతుందన్నమాట। ఇప్పుడు వీటికి సమన్వయం ఏం చెప్పారు మాస్ గారు చూద్దాం। ఈ సమన్వయంలో చాలా విచిత్రమైనటువంటి సంగతి అనమాట, అంటే ఈ శ్లోకం చాలా అద్భుతం। ఏంటి? ఇమౌ తో శౌతావత్ర సుతౌ మే కిం క్లిశ్యత సమాత్ విదేశం గమ్యతేమయా అంది। అంటే ఈ శ్లోకం ఒక మైల్ స్టోన్ లాంటిది। వ్యాస భగవానుడు ఏం చెప్తున్నాడు? పరిస్థితుల యొక్క విపరీతాన్ని కలియుగంలో, ఈ ఘోర కలియుగంలో ఎలాంటి పరిస్థితులు రాబోతున్నాయి అనే దానికి ఈ శ్లోకం మనకు ఒక చిన్న సూచనను మనకు ప్రసాదిస్తుంది। ఏమంటున్నారు? విదేశం గమ్యతేమయ అనే మాట ఇక్కడ మనకు చాలా భవిష్యత్తు తెలిపే ఒక మైల్ రాయి లాంటిది అన్నమాట। ఇక్కడ పాపం భక్తి ఏం చెప్తోంది? నేను ఇక్కడ నా కొడుకులిద్దరూ కూడా అచేతనంగా పడిపోయి ఉన్నారు, వాళ్ళల్లో ఏమాత్రం చేతనత్వం లేదు, ఎంత చేసినా వాళ్ళల్లో చైతన్యం రావటం లేదు, కాబట్టి నేను విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నాను, ఈ శవాకృతి రూపంలో ఉన్నటువంటి వీళ్ళిద్దరు నా కుమారులు, వీళ్ళు అలసి సొలసి పడిపోయి ఉన్నారు, మరి ఆ జ్ఞాన విజ్ఞానాలు వాళ్ళు ఎంత దీర్ఘ నిద్రలో పడిపోయారో చూడండి, కాబట్టి నేను ఇంకిక్కడ ఒక్కదాన్ని ఏం చేస్తాను, నేను విదేశాలకు వెళ్ళిపోతాను, నేను ఇక్కడ ఒక్కదాన్ని ఉండి ఏమి చేయలేను అంటే భక్తి, ఇక్కడ మనం ఏమనుకోవాలి, కోరిక, భక్తి అనే ప్లేస్లో మనం ప్రతి చోట కూడా పర్యాయ పదంగా కోరికను వాడుకుంటాం। ఇప్పుడు భక్తి ఎక్కడికి పోతానంటుంది? నేను విదేశాలకు వెళ్ళిపోతాను అంటుంది, కోరికలు విదేశాల్లోనే ఉన్నాయి. మనకు అక్కడ ఉండేటటువంటి వాళ్ళు ఏ కోరిక ఉన్నా వాళ్ళకున్న ఆ కోరిక ఎలాంటి కోరిక అయినా సరే ఆ కోరికలను వాళ్ళు నిరాక్షేపణగా ఏ విధమైనటువంటి సంకోచం లేకుండా ఆ దేశాల వాళ్ళు వాళ్ళ కోరికలను స్పష్టంగా తీర్చుకుంటారన్నమాట. అక్కడ విచక్షణ ఏముండదు, ఇది మంచా ఇది చెడా ఇది చెయ్యొచ్చా చేయకూడదా అనే విచక్షణ అనేది వాళ్ళకే ఉండదు. కాకపోతే మన భారతదేశంలోనే ఇంకా మన క్లైబ్యం మాస్ మగమః పార్థ అనే స్థితిలో ఉన్నమాట. అంటే ఊగిసలాట్లో ఉన్నాం. ఈ భౌతికమైన కోరికలు, ఇదిగో ఇవి మంచివి ఇవి చెడువి ఇవి చేయకూడదు ఇది చేస్తే చాలా తప్పు అనేటటువంటి అర్థంలో మన భారతీయులు ఇంకా ఆ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. భౌతికమైనటువంటి ఏ కోరిక కూడా మనం అది ధర్మ మార్గంలో లేనిదైతే కనుక దానిని మనం చేయకూడదు. అదే చేయలేము, భౌతికమైన కోరిక తీర్చుకోలేకపోతున్నాం, ఆధ్యాత్మికమైన కోరికలు కూడా మనం తీర్చుకోలేకపోతున్నాం. ఆధ్యాత్మికమైన కోరికలు అంటే ఏదో దేశ మనం బాగా మంచి క్షేత్రాలకు వెళ్ళాలి, తీర్థాలకు వెళ్ళాలి, లేకపోతే భగవంతుడికి ఇదిగో కళ్యాణాలు చేయించాలి, లేదంటే నేను సాధన చేసుకుంటాను, ఈ సాధన కోసం నేను కొన్నాళ్ళ పాటు శాంతికుంజలో పోయి ఒక నెల రోజుల పాటు యుగశిల్పి సాధన సత్రం చేసుకొని వస్తాను అనే ఆధ్యాత్మిక కోరికలు ఉన్నాయనుకో, అవి కూడా చేయలేని స్థితిలో ఉన్నాము. అందుకని ఇప్పుడు ఏముంటుంది భక్తి, నాకు విదేశాలకు వెళ్ళాలని ఉంది. ఇప్పుడు మనుషులు కూడా ఈనాటి దేశకాల పరిస్థితుల్ని ఆయన వేదవ్యాసుల వారు ఎంత చక్కగా చెప్పారు చూడండి. ఎక్కడెక్కడి వాళ్ళు విదేశాలకు వెళ్ళాలనే కోరికతోనే తపనతోనే ఉన్నారు. ఏదైనా సరే అక్కడికి వెళ్ళి ఒక మంచి ఉద్యోగం చేసుకోవాలి అనే కోరికతోనే ఈనాటి దేశకాల పరిస్థితుల్లో ప్రతి విద్యార్థి కానీ స్టూడెంట్ కానీ ఉద్యోగస్తులు కానీ అక్కడికి వెళ్ళి చదువుకోవాలి, అక్కడికి వెళ్ళి ఉద్యోగం చేసుకోవాలి, అక్కడికి వెళ్ళి మన డబ్బు సంపాదించుకోవాలి అనే తపనతో ఉంటున్నారన్నమాట. అది కోరిక. అక్కడికి వెళ్ళి అక్కడి కోరికలు తీర్చుకోవాలంటే అక్కడికి వెళ్ళాలనేటటువంటి ఒక దృఢమైనటువంటి ఆ అభిప్రాయం పిల్లల్లో వచ్చేసింది అనమాట. ఇంకా ఏం చెబుతుందామె, జరఠత్వం సమాయాతో తేన దుఃఖేన దుఃఖిత. అది ఒక తల్లి ఎంత బాధపడుతుందంటే తను వయసులో ఉన్నది, యవ్వనంగా ఉంది, దృఢంగా ఉంది, స్ట్రాంగ్గా ఉంది, ఆమె పిల్లలు ఉన్నారు పక్కనే ఇద్దరు, వాళ్ళిద్దరూ నిస్తేజంగా ఉన్నారు, నిర్వీర్యంగా ఉన్నారు, కదలలేని పరిస్థితిలో ఉంది. తల్లికి ఇంతకన్నా కష్టం ఎక్కడన్నా ఉంటుందా ప్రపంచంలో? తన పిల్లలు ముసలివాళ్ళలాగా పడి ఉంటే తల్లి ఎంత కష్టపడుతుంది, ఎంత బాధపడుతుంది. అదే బాధ ఇక్కడ భక్తి కూడా పడుతుందన్నమాట. ఇప్పుడు తల్లి ఏంది, తల్లి యవ్వనంలో ఉంది అంటే ఆమె కోరికలు తీవ్రంగా ఉన్నాయనే కదా అర్థం. ఈ కొడుకులేమో నేను ముసలివాడిని అయిపోయినాను, నీరసంగా ఉన్నానని కళ్ళు మూసుకొని పడున్నాడు. ఇక్కడ కూడా మనకు అదే పరిస్థితి. ఎవరైనా ఒకళ్ళు ముసలాయన దగ్గరికి వెళ్ళి తాత పెళ్లి చేసుకుంటావా అంటుంటారు, ఇది ఎప్పుడు జోక్గా నవ్వుకుంటారు. నాకెవరు పిల్లనిస్తారా నాయన అంటే, నీకు పిల్లనిస్తే పెళ్లి చేసుకోవాలనే ఉంది కదా, కానీ ఒకవేళ ఇస్తే దానికి ఏదైనా ఆ కోరిక తీర్చుకోవడానికి కావాల్సినటువంటి జ్ఞాన వైరాగ్యాలు నీ దగ్గర ఉన్నాయా అని ఎవరు అడగలేము మనం. అది అంటే కోరికలకు హద్దులు లేవు, కానీ దానికి కావాల్సినటువంటి జ్ఞాన వైరాగ్యాలు రెండు కూడా ఇక్కడ మనిషికి లేవు. దానికి కావాల్సిన సాధన లేదు, దానికి కావాల్సిన ఏ విధమైనటువంటి ఉపాధులు లేవన్నమాట. కాబట్టి భక్తి వైరాగ్యాలు నిత్యం యవ్వనంగా ఉండాలి. భక్తి ఎప్పుడైతే యవ్వనంగా ఉంటుందో జ్ఞాన వైరాగ్యాలు కూడా నిరంతరం యవ్వనంగా ఉండాలంటే కలియుగంలో మనుషులు ఏం చెయ్యాలి, ఇది ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్. అంటే మన శరీరము యాక్టివ్గా ఉండాలి, మన మనసు యాక్టివ్గా ఉండాలి. ఈ రెండు క్రియేటివ్గా ఉంటేనే ఈ జీవితం ఎంతో ఉత్సాహవంతంగా ఉంటుంది, స్ఫూర్తివంతంగా ఉంటుంది. లేకపోతే నిస్సారంగా నిస్తేజంగా ఎంత అసలు అయోమయ స్థితిలో ఉంటుందన్నమాట. కాబట్టి ఈ రెండు కూడా మన శరీరము మన మనస్సు ఆరోగ్యంగా ఉండాలి. అవి ఉంటేనే భక్తి జ్ఞాన వైరాగ్యాలు సువ్యవస్థితంగా ఉంటాయన్నమాట. శరీరం మనకు యాక్టివ్గా ఉండాలంటే మనకు పెద్దవాళ్ళు చెప్తారు సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ. సౌండ్ మైండ్ ఎప్పుడైతే మనసు మన శరీరం సుఖ హాయిగా ఉంటుందో అప్పుడు మన మనసు కూడా హాయిగా ఉంటుందన్నమాట. ఈ శరీరాన్ని గురించి మనకు వేదాల్లో అక్కడ ఏం చేస్తారంటే దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన తదే నిర్మాల అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్. మనలో ఉన్నటువంటి కషాయ కల్మషాలన్నీ తొలగించుకొని ఎప్పుడు కూడా నిరంతరం మన మనస్సు సోహం సాధన మీద ఉంటే మన శరీరం ఎప్పుడు కూడా దేవాలయం లోపల ఉండేటటువంటి ఆత్మ ఆ శరీరము అనేటటువంటి దేవాలయంలో ఎప్పుడు కూడా యవ్వనంగానే ఉంటుంది అనేది దీని యొక్క అర్థం. శరీరం ఎప్పుడు యవ్వనంగా ఉంటే మనస్సు కూడా ఎప్పుడు కూడా యాక్టివ్గానే ఉంటుంది. కాబట్టి మనం చేయాల్సింది ఏంది, ఈ శరీరం ఎప్పుడు యాక్టివ్గా ఉండాలంటే భౌతిక ప్రక్రియలు ఏమైనా దానికి ఉన్నాయా అంటే ఆసన ప్రాణాయామాలు. మనం ఆసనాలు వేస్తే శరీరం దృఢంగా ఉంటుంది, ప్రాణాయామాలు చేస్తే మనస్సు ఏకాగ్రతను పొందుతుంది అన్నమాట. కాబట్టి మనం కోరికలు తీర్చుకోవాలి అంటే మన శరీరం ఎలా ఉండాలంటే ఆసన ప్రాణాయామాలు ఈ రెండింటినీ కూడా చూడండి. ఎప్పుడో దాదాపు 5120 సంవత్సరాలకు పూర్వం చేసినటువంటి ఈ గొప్ప సాధన వ్యవస్థను ఇంత బాగా మనకు చెప్పారు అంటే మనం ఊహించగల గొప్ప మార్గం మనకి ఇచ్చారనమాట. ఆ రోజుల్లోనే చెప్పారు ఇక్కడ